ఐదో వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాము. దయచేసి నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి, భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకునుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునో త్రొట్టిలరు. అలాగున మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం మా ప్రభువా. ఇది నీ సత్యమైన వాక్యము, మీరే మాతో మాట్లాడమని ప్రార్థనపడతా ఉంటున్నాం. మా జీవితాన్ని బాగు చేసేది నీవే ప్రభువా. నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాము. నీ వాక్యాన్ని అర్థం చేయించేది, ఎక్స్ప్లెయిన్ చేసేది, మాట్లాడేది నువ్వే ప్రభువా. నీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మా మధ్యలో ఉంచమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 11వ వచనాల వరకు చదువుకున్నామండి. మనకు ఈ 2వ పత్రిక ఎందుకు రాశాడంటే, అబద్ధ బోధకులను హెచ్చరించడానికి, వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ యొక్క పత్రికను రాశాడు. రాస్తూ ముందు కూడా చాలా విషయాలు చెప్పాడు, మనం చూసాము లాస్ట్ టైం. వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం చూసాము. ఈ లోకం యొక్క కరప్షన్ నుంచి, భ్రష్టత్వం నుంచి విడిపించబడి దేవుని స్వభావంలో పాలివాళ్ళం అవటానికి, అంటే ఆయన స్వరూపము ఆయన పోలికలోకి మార్చబడటానికి ఆయన వాగ్దానాలు ఇచ్చాడంట మనకి. ఆ కారణం చేత, 5వ వచనం చూడండి, ఆ హేతు చేతనే. ఏ హేతు పైన చెప్పాడు? ఆ కారణం చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటున్నాడు. పూర్ణ జాగ్రత్త అనంటే కంప్లీట్ కేర్ ఉండాలి. ఆత్మీయ ఎదుగుదల కొరకు ఖచ్చితంగా శ్రద్ధతో మనం ప్రయత్నించాల్సిందే. సంపూర్ణమైన జాగ్రత్త కలిగి ఉండాలంట. జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ప్రమాదం ఉంది. మనము దేవుడు అన్ని ఇచ్చాడు కాబట్టి అలసత్వంగా ఉండకూడదు. సంపూర్ణ శ్రద్ధ, లేకపోతే పూర్ణ జాగ్రత్త గలవారై అని అంటే ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి తప్పకుండా. అయితే ఒక రైతు ఎవరైనా పొలాన్ని దున్నారనుకోండి, పంట పండించుకుంటున్నాడు, ఎంత కష్టపడతాడండి? మొదట ఎన్ని క్లీన్ చేస్తారు, దున్నుతారు, వాటర్ వేస్తారు, తర్వాత దున్నుతారు, తర్వాత అయ్యో రకరకాలుగా చేసి విత్తనాలు వేసి ఎరువు వేసి అన్ని చేసి చాలా ప్రొటెక్ట్ చేస్తే తప్ప ఆ పంట పెరగదు. మరి విశ్వాసి తన ఆత్మీయ జీవితం పెరగాలి అంటే, పెంపొందించుకోవాలంటే మరి ప్రయాస పడాల్సిందే కదా. ప్రయాస పడాలంటే మన జీవితము మన శక్తి పట్ల ఆధారపడలేదు, మన సొంత శక్తి మీద ఆధారపడలేదు, ఆయన మీదే మనం ఆధారపడతాం, ఆయన ద్వారే మనం జీవించగలం. కానీ దేవుని సార్వభౌమాధికారంలో మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ, మనిషి యొక్క బాధ్యత కూడా ఉన్నది. చేసేదన్నీ ఆయన వాస్తవానికి, కానీ మన బాధ్యత కూడా ఉంది. ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా ఎదగాల్సిందే ఆసక్తితో, శ్రద్ధ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. లేకపోతే చాలాసార్లు మన జీవితాల్లో డ్రైనెస్ వచ్చేస్తుంది. చాలా మంది సేవ చేస్తూ ఉంటాం మనం, చాలా మంది విశ్వాసులమైన ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, వాక్యం బోధిస్తూ ఉంటాం, కానీ లోన తెలియని ఒక డ్రైనెస్ ఉంటుంది మనలో, లోన తెలియని ఖాళీతనం ఉంటుంది, డొల్లతనం. బయటికి గంభీరంగా సేవ చేసినట్టు, బయటకి గంభీరంగా మనకు అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ లోపల ఖాళీతనం, ఆ డొల్లతనం ఉంటుంది. ఎందుకనంటే జాగ్రత్త కలిగి సంపూర్ణమైన జాగ్రత్త తీసుకోవట్లేదు, కేర్ తీసుకోవట్లేదు మన స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మిక స్థితి గురించి. ఆసక్తి కలిగి లేము, ఏదో చేయాలి కాబట్టి చేయాలి, పొద్దున్న లేచాం కాబట్టి ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకపోతే ఏమవుతుందో. ఖచ్చితంగా ఆసక్తి నూతన మనస్సుతో మనము కలిగి ఉండాల్సిందే, శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయాల పట్ల? మీ విశ్వాసమునందు సద్గుణమును. అంటే సరే, ఇప్పుడు విశ్వాసము అంటే కనెక్షన్ గా మాట్లాడాడు ఇక్కడ. విశ్వాసము నందు సద్గుణం అన్నాడు, సద్గుణము నందు జ్ఞానము, జ్ఞానము నందు ఆశా నిగ్రహమును, అలా చాలా విషయాలు చెప్పాడు. కానీ ఒక్కొక్క దానికి మనం ఆలోచిస్తే అసలు దాని అర్థాలు ఏంటో మనం చూద్దాం. విశ్వాసము, విశ్వాసము నందు సద్గుణమును. మనము ఆత్మీయంగా ఎదగాలంటే, ఆధ్యాత్మికంగా మనం గ్రో అవ్వాలంటే, స్పిరిచువల్ గ్రోత్ అవ్వాలంటే, ఒక నిచ్చెన ఐడియా ఉంది కదండి, నిచ్చెన ఎలా ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. అంటే ఉదాహరణలాగా చెప్తున్నానండి, ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయో అలాగా ఈయన కొన్ని పదాలను పేర్చి ఒక్కదానికోటి లింక్ చేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసం నందు సద్గుణం ఉండాలి. అసలు విశ్వాసం అంటే ఏంది? అసలు అదే మన క్రైస్తవ జీవితానికి పునాది. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటం, ఆయన మీద విశ్వాసం ఉంచటం. అసలు విశ్వాసం లేకుండా క్రైస్తవ జీవితం అసలు ప్రారంభమే కాదు. అసలు మనం పశ్చాత్తాపడి ఆయన అంగీకరించకుండా అసలు మన జీవితమే ఆరంభం కాదు ఆధ్యాత్మికంగా. కాబట్టి విశ్వాసం మొట్టమొదటిది. దానిలో ఏముండాలంట? సద్గుణం ఉండాలంట. అంటే మనం మారుమనసు ఎలా పొందామనంటే విశ్వాసం ద్వారా. ఆయన ఉచితంగా కృపచేత ఇచ్చాడు, కానీ మనం విశ్వాసం ఉంచాం. మనం విశ్వాసం లేకుండా అసలు మన జీవితం ఆరంభించలేము. దాంట్లో ఏముండాలంటే ఆ నిజంగా మారుమనసు పొందిన వ్యక్తి నిజంగా విశ్వాసం ఉంచితే దేవునిలో, ఆ విశ్వాసం నందు ఏముండాలంట, సద్గుణం ఉండాలంట. సద్గుణం అంటే నైతిక శ్రేష్ఠత, అంటే ధైర్యంతో మంచి పని చేయటం. అంటే నిజమైన విశ్వాసం అంటే నిజంగా మారుమనసు పొందితే వాళ్ళలో మార్పులు ఖచ్చితంగా కలుగుతాయంట, మంచి గుణాలు వస్తాయంట. సద్గుణం అంటే మోరల్ గా ప్యూరిటీగా జీవించడానికి ఇష్టపడతాం, ధైర్యంగా దేవుని కోసం మంచి పనులు చేస్తారు. సద్గుణం, మోరల్ ప్యూరిటీ అంటే నిజంగా మారుమనసు పొందిన వ్యక్తి అట సద్గుణాలు కలిగి ఉండాల్సిందే, ఉంటాడంట. అయితే సద్గుణమునందు ఏం కావాలంట, జ్ఞానం. సద్గుణము ఒకవేళ నిజంగా మారుమనసు పొందితే విశ్వాసం ద్వారా ఆయనలోకి ఏమొస్తాయంట, సద్గుణాలు వస్తాయంట, మంచి లక్షణాలు మంచి గుణాలు వస్తాయంట. ఆ మంచి గుణాల ద్వారా ఏమొస్తుందంట, జ్ఞానం వస్తుందంట. ఏ జ్ఞానం, మన ఏదో పుస్తకాలు చదివి నేర్చుకున్న జ్ఞానం, అక్కడ ఇక్కడ తెలుసుకున్న జ్ఞానం కాదు. దేవుని ఇష్టాన్ని అర్థం చేసుకుని జీవించే విధానాన్ని జ్ఞానము అని అంటారు. దేవునికి ఏది ఇష్టం, దేవుని మనసు ఏంటి, దేవుని హృదయం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని గురించి, ఆయన ఇష్టాన్ని తెలుసుకొని వాళ్ళు జీవిస్తారంట. దాన్ని ఏమంటారంటే జ్ఞానం, గ్నోసిస్ అని అంటారు. కాబట్టి నిజంగా మారుమనసు పొందితే వాళ్ళు విశ్వాసం ద్వారా, విశ్వాసమే మనది మొదటి పునాది కాబట్టి వాళ్ళలోకి సద్గుణాలు వస్తాయంట. ఆ సద్గుణంలో ఏం కలుగుతుందంట, వాళ్ళకి జ్ఞానం వస్తుందంట, దేవుని గురించిన జ్ఞానం, ఆయన ఇష్టాన్ని అర్థం చేసుకొని జీవించే జ్ఞానం అంట, అది వస్తుందంట. ఆ జ్ఞానం వందు ఇంకేం కలుగుతుందంట, ఒకవేళ జ్ఞానం వస్తే జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహం అంటే, ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, తన ఇంద్రియాల్ని, తన అవయవాలు, ఇంద్రియాలంటే అవయవాలు. ఆశ నిగ్రహము అని అంటే మన ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకోవటం, మన అవయవాల్ని అదుపులో పెట్టుకోవటం. మనం చాలాసార్లు మన అవయవాల్ని అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తిస్తాం కదా, మన కళ్ళు కాళ్ళు చేతులు నోరు మన అవయవాలన్నిటినీ చాలాసార్లు మన ఇష్టానుసారంగా ఉపయోగిస్తాం, మన తృప్తి కోసం, ఎదుటి వాళ్ళ తృప్తి కోసం. మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లు చూస్తాం, ఇష్టం వచ్చినట్లు మనం జీవించడానికి ఇష్టపడతాం. కానీ నిజంగా మారు మనసు పొందితే విశ్వాసం ద్వారా ఆయనలో మంచి గుణాలు వస్తాయంట. ఆ మంచి గుణాల ద్వారా ఏమొస్తాయంట, జ్ఞానం కలుగుతుందంట. ఆ జ్ఞానం ద్వారా ఏమొస్తుందంట, అప్పుడు వస్తుందంట తన కోరికలను అదుపులో పెట్టుకోవటం, మాటలో చూపులో ఆలోచనలో కోపంలో రకరకాల శరీర కోరికల్లో అదుపులో పెట్టుకోవడం, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం ఉంటుందంట, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం నందు సహనము. సహనం అంటే మనకు తెలుసు ఆల్రెడీ, పర్సివరెన్స్ అంటే సహనం, సహించటం, కష్టాల మధ్యలో నిలకడగా ఉండటం, మన మన మనకొచ్చే పరీక్షల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండటం. ఎవరైనా ఏదైనా ఉంటే సహిస్తూ ఉండటం, అన్యాయంగా అక్రమంగా అన్నా కూడా సహించటం, భరించటం. కాబట్టి ఆశా నిగ్రహం నందు ఏమొస్తుందంటండి, సహనము. అంటే తన్ను తాను ఆ కోరికల్ని అదుపులో పెట్టుకుంటే, తన అవయవాల్ని గనక అదుపులో పెట్టుకోగలిగితే సహనం వస్తుందంట. ఇంద్రియ నిగ్రహమందు అంటే ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని. భక్తి అంటే ఏంటండి, గాడ్లీనెస్. భక్తి అనంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దేవునికి రెస్పెక్ట్ ఇవ్వటం, దేవుని మాటకు లోబడటం, దేవునికి అంటే మన జీవితాంతం దేవునికి ఇష్టమైనగా ఇష్టానుసారంగా జీవించటం, దేవునికి ఇష్టానుసారంగా జీవించటం, అది భక్తి అంటే. వాస్తవం భక్తి అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఆయన చర్చికొచ్చి కూర్చొని చక్కగా రెండు పాటలు పాడి వాక్యం చదివి చాలా చక్కగా కూర్చుంటే ఆయన ఏమంటాము ఆమెను ఏమంటామంటే చాలా భక్తి కలరాలంటావు. కాదు, భక్తి అంటే అది కాదు. భక్తి అంటే లోబడతారంట వాళ్ళు దేవునికి, ఆయన ఇష్టానికి లోబడతారంట చచ్చేంత వరకు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వటం, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వటం అంటే ఆయన మాట ఏదైనా మాట్లాడితే వెంటనే దాన్ని చేయటం, దాన్ని అంటారు భక్తి. అలా సహనం కలిగిన వాళ్ళంట ఏం చేస్తారంట, వాళ్ళలో భక్తి కూడా ఎక్కువ అవుతుందంట. ఆయన రెస్పెక్ట్ చేసి వెంటనే ఆయనకు లోబడటం. భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, బ్రదర్లీ కైండ్నెస్. మన విశ్వాసుల్ని ప్రేమించటం సహోదర ప్రేమ అంటే, మన సంఘంలో మన విశ్వాసులైన సహోదరులని ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే, మనం అంతా దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో మనందరం ఒకరికొకరు ప్రేమించుకోవాల్సిందే తప్పకుండా. అది భక్తి లేకపోతే సహోదర ప్రేమ రాదంట. అంటే దేవుని మాట విని ఆ మాటకు లోబడకుండా, ఆయనను రెస్పెక్ట్ చేయకుండా, ఆయనకు ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించకుండా మనలో ఒకరినొకరు ప్రేమించుకోవటం ఎలాగ వస్తుంది అసలు? మనలో భక్తి లేకపోతే సహోదర ప్రేమ ఎలా వస్తుంది? సహోదర ప్రేమనందు దయను అమర్చుకొనడి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. సహోదర ప్రేమ అంటే ఇక్కడ ఏం రాశారంటే, ఫిలడెల్ఫియా, సహోదరులను ప్రేమించటం, విశ్వాసులను ప్రేమించటం. ఇక్కడ దయ అనే చోట ఏం ట్రాన్స్లేట్ అయిందంటే, ఇక్కడ ఫుట్ నోట్ లో చూడండి, రెండో నంబర్ వేశారు కదా దయ అనే చోట, అక్కడ ప్రేమ అని రాశారు. ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఏముందంటే అగాపే, దేవుని ప్రేమ. సహోదర ప్రేమనందు దయను అమర్చుకొనుడి అంటే, ఈ జాబితాలో ఈ పట్టి ఎంత చక్కగా ఈ నిచ్చెన లాంటి లేకపోతే లిస్ట్ ఇచ్చాడు కదండి, ఈ లిస్ట్ లో చాలా అత్యుత్తమైన గుణం ఏంటంటే ప్రేమ, అగాపే, దేవుని ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం లేదు. ఈ ప్రేమలో నాకేం కావాలి అనేది ఉండదు, నాకేమిస్తావు అనేది ఉండదు. త్యాగపూరితమైంది, నష్టపోయేది, అవమానాలు అనుభవించేది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చూపిన ప్రేమ అంటే సహోదర ప్రేమ ఎట్లుండాలంటే దేవుని ప్రేమతో ప్రేమించాలంట, ఇవన్నీ అమర్చుకోవాలంట, ఒకదానికొకటి అమర్చుకోవాలంట. అంటే ఒక నిచ్చెను చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఎలా అమర్చబడి ఉంటాయో అట్లా మనం అమర్చుకోవాలంట తప్పకుండా. అంటే ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే, నిజంగా నాలో విశ్వాసం ఉంటే, నేను నిజంగా మారమనసు పొందితే మరి నా విశ్వాసము సద్గుణాన్ని ప్రొడ్యూస్ చేసిందా? అంటే నా విశ్వాసం ద్వారా సద్గుణం బయటకు వచ్చిందా? నా జీవితం ద్వారా ఉత్పత్తి చేసిందా? నా జీవితం మారిందా? నా విశ్వాసం ద్వారా సద్గుణం బయటకు వచ్చిందా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అంటే మన జ్ఞానము, అంటే దేవుని ఇష్టం చేయాలని, అంటే దేవుని ఇష్టాన్నే చేయాలని దేవుని మనస్సును, దేవుని గురించినటువంటి ఆ విషయాల్ని నేర్చుకొని ఆ జ్ఞానం ద్వారా ఇంద్రియ నిగ్రహానికి దారి తీసిందా? అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి సెల్ఫ్ కంట్రోల్లోకి మనల్ని లాక్కెళ్ళిందా? అంటే దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చిందా? అంటే దేవుని గురించి మనం జ్ఞానంగా ఉన్నప్పుడు, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు, జ్ఞానంగా జీవిస్తున్నప్పుడు మనలోకి సెల్ఫ్ కంట్రోల్, మన కోరికల్ని మన అవయవాల్ని అదుపులోకి పెట్టడం జరిగిందా అని మనల్ని మనం తప్పకుండా ప్రశ్నించుకోవాలి. మరి ఒకవేళ నన్ను నేను నియంత్రించుకోగలిగితే సహనం పెరిగిందా? మన సెల్ఫ్ కంట్రోల్ మన సహనాన్ని పెంచుతుందా? బ్రదర్, నాకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నిజంగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాను నేను, ఆశ నిగ్రహం కలిగి ఉన్నాను అని అంటే నిజంగా మరి సహనం ఉందా? నేను కంట్రోల్లో ఉంటా బ్రదర్ కానీ సహించలేను అంటే దాన్ని ఏమంటారు? భక్తి ప్రేమలో కనబడుతుందా? మనము భక్తి మనం జీవిస్తూ ఉంటే దేవుని కోసం, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన మాటలు విని తొందరగా లోబడటం ఆయన భక్తి అని అంటే. ప్రేమలో కనబడుతుందా? ఇవన్నీ ఒకదానికొకటి అమర్చుకోనమన్నాడు. సహోదర ప్రేమ తర్వాత దయను అమర్చుకోమని చెప్పాడంటే ఆ దయ ఎట్లుండాలంటే, ఆ ప్రేమ ఎట్లుండాలంటే దేవుని ప్రేమ అయి ఉండాలి. అంటే సింపుల్ గా వీటన్నిటి లిస్ట్ లో ఒక గంభీరమైన విషయాన్ని ఏం మాట్లాడుతున్నానంటే దేవుని ప్రేమతో ప్రేమించాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి. నిజంగా మనం విశ్వాసం ఉంచితే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనలోకి రావాల్సిందే, ఒకదానికొకటి లింక్డ్. బ్రదర్, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది కానీ అసలు అంత జ్ఞానం లేదంటే, అసలు జ్ఞానమే ఇంద్రియ నిగ్రహానికి దారి తీస్తుంది కదా, ఆ దారి తీసిందా? అంటే మన జ్ఞానము, అంటే దేవుని గురించినటువంటి జ్ఞానము, ఆయన ఇష్టాన్ని ఆయన మనసును తెలుసుకోవాల్సినటువంటి వాక్య జ్ఞానము మనకు మన జీవితాన్ని సెల్ఫ్ కంట్రోల్లోకి తీసుకెళ్ళిందా? లేకపోతే ఆ జ్ఞానం ఎందుకు? అన్నన్ని థియాలజీలు చేసి అన్నన్ని ఆయన గురించి ఏమంటారు, మన ఒక మాట యూజ్ చేస్తారు కదా, మర్మాలు అది అని అంటారు. చాలా విషయాలు తెలుసుకున్నాం మేము, వాక్యాన్ని చాలా లోతుగా చదివాము. ఎందుకు? ఎందుకు ఆ జ్ఞానం? మనకు సెల్ఫ్ కంట్రోల్ లేదు అని అంటే ఆ జ్ఞానం దేనికోసం చదువుకున్నట్టు, ఎందుకోసం సంపాదించుకున్నట్టు ఆ జ్ఞానం? సింపుల్ గా చెప్పాలంటే, నిజంగా వాక్యం ఎక్కువగా చదువుతున్నా కొద్దీ ఆయన ఇష్టాలు, ఆయన పద్ధతులు, ఆయన కోరికలు, ఆయన యొక్క మనస్సు అవన్నీ తెలుస్తూ ఉన్న కొద్దీ మనలో అంట ఏం కావాలంట, సెల్ఫ్ కంట్రోల్ రావాలంట. ఒకవేళ దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నప్పుడు, ఆయన ఇష్టాలు తెలుసుకొని లోబడుతూ ఉన్నప్పుడు మనకు సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదంటే తేడా ఎక్కడా? వాక్యాన్ని సరిగా నేర్చుకోవట్లేదు. ఏదో అక్కడ ఇక్కడ మనం నేర్చుకున్న విషయాల్ని పూసుకుంటాం, కానీ నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆయన మనస్సుని, ఆయన యొక్క ఇష్టాన్ని తెలుసుకొని దానికి లోబడే జ్ఞానం కాదు అని దాని అర్థం. బైబుల్ ఎన్నిసార్లు చదివినా మొత్తం దాని గురించి అంటే ఎంత జ్ఞానం ఉన్నా, ఒకవేళ మనలో సెల్ఫ్ కంట్రోల్ లేదు, మనం కోరికల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం, మన అవయవాలను అన్నింటినీ అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తిస్తున్నాం అంటే మరి ఆ జ్ఞానం దేనికోసం? అది వ్యర్థమైన జ్ఞానం అవుతుంది. అసలు జ్ఞానం కాదని దాని అర్థం, అసలైన జ్ఞానం లేదని దాని అర్థం. మనం థియాలజీ సర్టిఫికేట్ ద్వారా మన జ్ఞానం వస్తే, సర్టిఫికేట్ ద్వారా జ్ఞానం రాదు. దేవుణ్ణి నిజంగా తెలుసుకోవటం ద్వారా ఆయన గురించినటువంటి ఆయన తత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ఇష్టాన్ని తెలుసుకోవటం ద్వారా మనలో ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ రావాల్సిందే. పైన చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, అదే విశ్వాసం సద్గుణాన్ని ఉత్పత్తి చేయాల్సిందే. నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, నేను రక్షించబడ్డాను బ్రదర్, నా మార్మన్స్ పొందాను, నేను మంచోని, నేను ఖచ్చితంగా పలాన రోజు పలాన తారీఖు నాడు మార్మన్స్ పొందాను, నేను నిజంగా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నాను అంటే మరి మంచి గుణాలు ఏవి? విశ్వాసిని అని చెప్పుకుంటున్నాము, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాము, విశ్వాసం ద్వారానే మనకు రక్షణ కలిగిందని చెప్పుకుంటున్నాము, మరి మంచి గుణాలు ఏమైనాయి? సద్గుణాలు ఎందుకు రావట్లేదు? అలాంటప్పుడు మన విశ్వాసానికే మోసం, మన విశ్వాసమే కరెక్ట్ లేదని, అంటే మనం నిజంగా మార్మనసు పొందలేదని. విశ్వాసం ఉంటే, అంటే రక్షించబడితే ఖచ్చితంగా మంచి గుణాలు ఉత్పత్తి చేయాల్సిందే, మనలో నుంచి బయటికి రావాల్సిందే. ఆ మంచి గుణాల ద్వారా ఏమొస్తుందంట? దేవుని జ్ఞానం, ఆ దేవుని జ్ఞానం ద్వారా ఏం రావాలంట? మనం సెల్ఫ్ కంట్రోల్ వస్తుందంట. ఈ సెల్ఫ్ కంట్రోల్ ద్వారా తన్ను తాను అదుపులో పెట్టుకోవడం ద్వారా ఏమొస్తుందంట? సహనం వస్తుందంట. బ్రదర్ నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నా కోరికల్ని నా అవయవాలను అన్నిటినో అదుపులో పెట్టుకున్నా, చాలా గౌరవంగా చాలా డిగ్నిటీగా నేను వ్యవహారం చేస్తాను, కానీ అప్పుడప్పుడు బరస్ట్ అవుతాను బ్రదర్, ఏందో అర్థం కావట్లేదు. అవును, అప్పుడప్పుడు జరుగుతాయి పొరపాట్లు, జరుగుతాయి పొరపాటు చేస్తాం, పాపం చేస్తాం, కానీ సెల్ఫ్ కంట్రోల్ ఉందని చెప్పి సహనం లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ ద్వారా మనలో ఓపిక ఓర్పు సహనం రాకపోతే అదేం సెల్ఫ్ కంట్రోల్? మరి అదేమి కోరికలను అదుపులో పెట్టుకోవటం, అవయవాలను అదుపులో పెట్టుకోవటం అవుతుంది? ఒక వ్యక్తికి సహనం కలిగి ఉంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే తన ఇష్టం వచ్చినట్లు జీవించటానికి, తన అవయవాలని వాడుకోవడానికి ఇష్టపడట్లేదు. తన అవయవాల్ని, తన కోరికల్ని, తన కండ్లని, ఆలోచనలు, మాటలు, చూపులు, ప్రతి రకమైన అవయవాల్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోడంట సహనం కలిగి ఉన్న వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందంట. ఆ సెల్ఫ్ కంట్రోల్ ద్వారానే ఈ సహనం అనేది ఉత్పన్నం అవుతుందంట. సహనం నందు భక్తి రావాల్సిందే. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించటం, లేకపోతే దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఆయనకు భయపడటం, ఆయన మాటకు వెంటనే లోబడటం అని అంటారు భక్తిని. మనం సహనం కలిగి ఉన్నాం బ్రదర్, నేను చాలా ఓపిక ఉంది, నాలో చాలా ఓర్పు ఉంది అని చెప్పినప్పుడు మనలో భక్తి లేకపోతే దాన్ని ఏమంటారు? మరి అంటే ఆయనకు లోబడట్లేదు, వెంటనే ఆయన ఇష్టానికి ఆయన ప్రణాళికకి లోబడట్లేదు అని అంటే గాడ్లీనెస్ అని అంటాం అదని. మరి దైవ భక్తి ఉంది అని అంటావా? వెంటనే లోబడే వాళ్ళ జీవితంలో అంట తప్పకుండా సహోదరులను ప్రేమిస్తారంట, సహోదరులను ఖచ్చితంగా ప్రేమిస్తారంట, సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ప్రేమిస్తారంట. దేవునికి లోబడే వ్యక్తులు దేవుని మాట విని ఆయన వాక్యానుసారంగా జీవించే వాళ్ళంట ఖచ్చితంగా వ్యక్తులను ప్రేమిస్తారంట. ఎవరు? ప్రత్యేకంగా సహోదరుల్ని, సంఘంలో ఉన్న వాళ్ళని, సాటి విశ్వాసిని, రక్షించబడ్డ వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళని ప్రేమిస్తారంట. ఎక్కువగా వాళ్ళని పట్టించుకుంటారు, వాళ్ళ అవసరతలో కానీ, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదలలో కానీ, వాళ్ళ కేరింగ్ విషయంలో కానీ వీళ్ళు ప్రేమ కలిగి ఉంటారంట. అది ఎలాంటి ప్రేమ అనంట? దేవుని ప్రేమ. అది దయతో కూడుకున్నటువంటి ప్రేమ అంట. దయ అనే దగ్గర వాస్తవంగా మూల భాషలో అగాపే అని రాశారు. అక్కడ దయ అని అక్కడ ట్రాన్స్లేట్ అయింది కానీ వాస్తవానికి అగాపే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ వాళ్ళలో ఎక్కువ అవుతుందంట. నేను సహోదరుని ప్రేమించట్లేదు కానీ నాలో దేవుని ప్రేమ ఉందంటే అది నిజమా? దేవుని ప్రేమ ఉన్నవాడు తప్పకుండా సహోదరుని ప్రేమిస్తాడు, పట్టించుకుంటారు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఎంత దుర్మార్గులు అంటే, ఎంత దుష్టత్వంలో ఉంటామంటే, కేవలం మనము మన ఫ్యామిలీ చూసుకుంటాం అంతే. సహోదరులను ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు, అది ఆజ్ఞ. అసలు యూదులను చూసి నేర్చుకోవాలి, చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఒకరినొకరు పట్టించుకోవాల్సిందే, దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. అందుకనే మొదటి సంఘంలో, ఆది సంఘంలో ఒకరినొకరు అన్ని పంచుకున్నారంట, ఒకరి కోసం ఒకరు కేర్ చేశారంట, ఒకరి కోసం ఒకరు పంపించుకున్నారు. ఎలా ఉన్నారు మీరు, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీరు ఇంకా ఎదుగుతున్నారా, పాపంలో ఎందుకు పడిపోయారు, అన్ని విషయాల్లో పట్టించుకోవటం. అంటే కేంద్రస్థానం ఏంటి? వాక్యము, దేవుడు. కేంద్రస్థానం ఏంటి? దేవుని ప్రేమ. అదే ప్రేమతో మనం ప్రేమిస్తాం వ్యక్తుల్ని. మన ప్రేమతో ప్రేమించడానికి కొన్నిసార్లు ఇష్టపడతారు కొంతమంది, అందుకే ఫెయిల్ అయిపోతారు. మనుషుల ప్రేమతో ఎంత ప్రేమించినా కూడా సహోదరులతో అలా ప్రేమించటం, అలా ప్రేమించటం అది తప్పు వాస్తవానికి. ఎలా ప్రేమించటం? మన ప్రేమతో ప్రేమించటం. దేవుని ప్రేమతో మనం సహోదరులను ప్రేమించాల్సిందే. సంఘంలో ఉన్న వాళ్ళని, సంఘంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకుంటాం మనం అందరినీ? కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు. కొంత ఆధ్యాత్మికంగా తక్కువైన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొంచెం జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళని నిజంగా ప్రేమిస్తామా? ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటి అని అంటే, స్వార్థం ఉండదు అందులో. నాకేం కావాలని ఆలోచించేది, నీకేమి ఇవ్వాలి నేను, ఏ విధంగా నీకు సహాయపడగలను, ఏ విధంగా నీకోసం త్యాగం చేయాలి, ఏ విధంగా నన్ను నేను త్యజించుకోవాలి, ఏ విధంగా నీకోసం నేను నష్టపోవాలి. దేవుని ప్రేమలో ఇది ఉంటుంది. వీటన్నిటిలో ఒక అల్టిమేట్ గా లాస్ట్ గా ఆయన చెప్పింది ఏంటంటే, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ యందు దయను అమర్చుకుంది. ఒకదానికోటి లింకప్ ఇచ్చి లాస్ట్ లో ప్రేమ అని మాట మాట్లాడు. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ నిజంగా మనలో ఉంటే మనలో ఉన్న దేవుని ప్రేమ బయటికి రావాల్సిందే. మన కుటుంబాన్ని, భార్యని, భర్తని, పిల్లల్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలంటే దేవుని ప్రేమతో ప్రేమించాలి, మన ప్రేమతో కాదు. సంఘాన్ని దేవుని ప్రేమతో ప్రేమించాలి, అందులో ఉన్న విశ్వాసుల్ని దేవుని ప్రేమతో ప్రేమించాలి, అవిశ్వాసుల్ని కూడా దేవుని ప్రేమతో ప్రేమించాలి. ఎందుకనంటే చాలాసార్లు మనము మనుషుల్ని మన వైపు తిప్పుకొని మనం ఒక గ్రూప్ తయారు చేసుకోవడానికి మనం ప్రేమిస్తాం, అది మనిషి ప్రేమ. మనం ఏదైనా మన మాట చెప్పినప్పుడు వినకపోతే మనం హట్ అయిపోతాం. అంటే నీకోసం ఎంత పట్టించుకుంటా, ఎంత తిరుగుతాను, నువ్వేమో అసలు నన్ను కేర్ చేయవు అని అంటే, మరి ప్రేమ అంటే ఏంటి, నష్టపోవాల్సిందే. దేవుడు మనల్ని ఎంత కేర్ చేసి పట్టించుకొని మనం వెంట పడితే అసలు దేవుని పట్టించుకున్నామండి? ఇప్పుడు కూడా కరెక్ట్ లేదు మన జీవితం. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, మనం ఎంటబడి మనల్ని ఎంత ఎదిగించాలని చూస్తున్నాడు. ఏమైనా దేవుడు చెప్పింది విన్నామా? ఎప్పుడైనా ఆయన్ని తృప్తిపరచామా? ఎప్పుడైనా ఆయన్ని ఆనందపరిచి మహింపరచామా? ఏదో రెండు మూడు విషయాలు, ఒక రెండు డబ్బులు ఇచ్చి, లేకపోతే తన వైపు తిప్పుకొని మనుషుల ప్రేమతో స్వార్థపూరితంగా ప్రేమిస్తాం మనం కాదు. దేవుని ప్రేమతో ప్రేమించేటప్పుడు మనకు నష్టం కలుగుతుంది, త్యాగం చేయాల్సి వస్తుంది, అవమానాలు పొందాల్సి వస్తుంది. అయినా సహనంగా ఉండి వాళ్ళ కోసం, వాళ్ళ మేలు కోసం మనం ప్రయాసపడతాం. పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు, వాళ్ళకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ అది. వీళ్ళ కోసం నేనెందుకు కిందికి వెళ్ళాలి, అసలు నేనెందుకు చనిపోవాలా అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేవారా? బలియాగాన్ని చేసేవారేనా? ప్రేమలో త్యాగం ఉంటుంది. ఆ త్యాగాలు మన సంఘాల్లో కనిపిస్తాయా? మన కుటుంబాల్లో కనిపిస్తాయా? భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో కనిపిస్తుందా? ఒకరి కోసం ఒకరు అలా ప్రేమించుకోవాలంట, దాన్ని సహోదర ప్రేమ అంటారు. అది ఇంట్లో కనపడాలి, మన కుటుంబంలో కనపడాలి, మన సంఘంలో కనపడాల్సిందే. చాలా సంఘాలు 95% పైనగా సంఘాలన్నీ ఎందుకున్నాయంటే, ఆదివారం ఆరాధనకి రావాలి, ఒక 3-4-5-6 పాటలు పాడాలి, దాని తర్వాత ఒక ప్రసంగం వినాలి, వెళ్ళిపోవాలి. ఇది కాదు సంఘం అంటే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు త్యాగపూరితంగా. మనమేం మంచోళ్ళమని కాదు ఆయన మనల్ని రక్షించింది. మనం ప్రేమించేటప్పుడు ఎట్లా ప్రేమిస్తామంటే, మనతో మంచిగా మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడతాం. మనల్ని పట్టించుకోని వాళ్ళు, మనల్ని మన మాట వినని వాళ్ళతో అసలు మనం మనం చాలా కేర్ చేయమను. మనతో మంచిగా మాట్లాడితే మనం మంచిగా మాట్లాడతాం. మనం వాళ్ళు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మనం కూడా 10 రూపాయలు ఇస్తాం. వాళ్ళు భోజనం పిలిచి సంఘంలో ఉన్న ఎవరైనా వ్యక్తి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు చికెన్తో, మనం ఏం చేస్తాం? కూరగాయల భోజనం పెడతారన్నా, అరే వాళ్ళు చికెన్ పెట్టారు, మనం పరుగు పోద్ది, మనం కూడా చికెన్ తీసుకురాపో 2 కేజీలు అని అంటాం. ఓ రోజు పిలుద్దాం మనం కూడా అంటే, అది పిలిచారు కాబట్టి మనం పిలుస్తాం, లేకపోతే పరుగు పోయిద్ది కదా మంది. అయ్యో వాళ్ళు బట్టలు పెట్టారు నీకు తెలుసా, ఆ మనం కూడా పెట్టాలి వాళ్ళ బర్త్డే అప్పుడు, వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది ప్రేమనా? వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళు నిన్ను అవమానిస్తే, వాళ్ళు నిన్ను కించపరిస్తే వాళ్ళను ప్రేమించడం అది దేవుని ప్రేమ. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అది దేవుని ప్రేమ. మన దగ్గరనే ఉంది ఏదైనా, వాళ్ళ దగ్గర లేదు. ఒకవేళ పర్లేదు నా దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉండాలి ఉంచుకో, అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో నష్టం, కష్టాలు, అవమానాలు ఉంటాయి. అంటే దేవుని ప్రేమతో ప్రేమిస్తే సంఘంలో అలా చేయాల్సిందే. సంఘంలో అంతా ఫేక్ ప్రేమను మనం ప్రజెంట్ చేస్తాం చాలాసార్లు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సంఘం అంతా బాగుంటుందండి, కూడికెళ్ళి పెట్టుకుంటాం, చాలా చక్కగా మనం ప్రార్థన చేసుకుంటామండి, బాగుంటుందండి. వాళ్ళ ఇంట్లో కూడిక, గృహ కూడిక, వీళ్ళ ఇంట్లో గృహ కూడిక, వాళ్ళ ఇంట్లో వెళ్తే మిక్చర్ ఇస్తారు, వీళ్ళ ఇంట్లో పెడితే భోజనం పెడతారు, బాగుంటుందండి. మా సంఘం అది కాదు, సంఘం అంటే ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవాలంట, అవసరమైతే ప్రాణాలు ఇచ్చుకోవాలంట. 1 యోహాను పత్రిక 4:5 చెప్పాడు, 4:5 అవసరమైతే ప్రాణం కూడా అర్పించాలంట. నాకు లేకపోయినా పర్వాలేదు, నా సహోదరు దగ్గర ఉండాలి. అవసరం లేదు ఏం కాదు, నా ఇంట్లో బియ్యం లేకపోయినా పర్వాలేదు, అయ్యో ఆయన ఆకలితో ఉన్నాడే అని ఇవ్వాలంట. ఆకలిస్తారు ఎవరన్నా? త్యాగం ఉంటది ప్రేమలో. నమస్కారం చేస్తే నమస్కారం చేయటం ప్రేమ కాదు. మనల్ని నమస్కారం చెయ్యని వానితో వాని ప్రేమించటం, వాని కోసం ప్రార్థన చేసి వెళ్ళి నమస్కారం చేయటం ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ మనలో కనపడుతుందా అని మనం ఆలోచించుకోవాలి. ఈ మన ఆత్మీయ ఎదుగుదల ఫలవంతమైన జీవితాన్ని ఇస్తుందంట. 8:9 చూస్తే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలావి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఈ లిస్ట్ లో ఉన్న అన్ని మనకు మనలో విస్తరిస్తేనంట, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏమంటారు, ఓ దాంతో లింకప్ ఉన్న ఈ లిస్ట్ అంతా మనలో విస్తరిస్తే మనలోకి వస్తానంట, అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించినటువంటి జ్ఞానం అనుభవం విషయంలో మనము స్తోమరులం అయిపోమంట, ఫలం లేకుండా ఉండవంట, ఫలించే వాళ్ళంట వాళ్ళు. అంటే సింపుల్ గా ఏం చెప్తున్నా అంటే, ఈ విషయాలు మీలో ఉండాలి, ఇవి మీ అందు ఉండి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాల్సిందే, ఇవి మీలో ఉండాల్సిందే, ఇవి పెరుగుతూ ఉండాలి. ఆధ్యాత్మికమైన జీవితము నిలిచిపోవడానికి కాదు, పెరగటానికంట. ఫలవంతమైన జీవితం కలిగజేస్తానంట, లేకపోతే మనం ఏమవుతామంట, సోమరులం అవుతామంట. చాలా మంది క్రైస్తవులు ఎందుకు సోమరులు అంటే, ఇవి కలగ ఈ ఒకదానికొకటి లింకప్ ఉన్న ఈ లిస్ట్ లో ఈ గుణాల్లో మనలో కలగకపోవడమేనంట, ఇలా విస్తరించకపోవటమేనంట, మనలో ఇవి కనబడకపోవటమేనంట. అందుకనే సోమరులైపోయి ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, ఫలం లేని వాళ్ళగా జీవిస్తారంట. ఫలవంతమైన జీవితం ఎట్లుంటుందంట? ఈ గుణాలు పెరుగుతాయంట. పనికొచ్చే క్రైస్తవులంగా తయారవుతాం, ప్రభువుకు ఉపయోగకరంగా తయారవుతాం, ఫలించే జీవితం కనిపిస్తుందంట. ఒకవేళ ఇవి లేకపోతే ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది చెప్పాడు ఇక్కడ. ఈ గుణాలన్నీ ఉంటే ఏమవుతుందంట, సోమరులంగా కాము ఫలవంతంగా ఎదుగుతామనంట. అసలు ఇదేంటి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి జ్ఞానం అనుభవం అంట. అంటే ఆయనను అనుభవించాం మనం, ఆయన గురించినటువంటి అనుభవం ఉందా, జ్ఞానం ఉందా? అని మనం ప్రశ్నించుకోవాల్సిందే, విస్తరించాల్సిందే. అప్పుడే మనం ఫలవంతమైన వాళ్ళము, సోమరులంగా కాకుండా ఉంటామంట. ఒకవేళ ఇది మనలో లేకపోతే ఏంటంట, చాలా చక్కగా అక్కడే ఇచ్చాడు. లేకపోతే ఏంటంటే, ఇవి ఎవరికి లేకపోనవాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగి చేసిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టిలరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. లేకపోతే ఎట్లుంటాడంట ఇవి ఈ లక్షణాలు అంటే, గుడ్డో లాగుంటాడంట. గుడ్డోలకు పాపం తెలుస్తుందండి, దారి తెలుస్తుందా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ముందు ఏముంటుందో తెలీదు. అంటే ఈ గుణాలు లేకపోతే గుడ్డోడి లాంటి వాడంట. ఇది హెచ్చరిక. దూరదృష్టి లేనివాడు అంటే గుడ్డోడేగా, గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అంటే మంచి లాంగ్ విజన్ లేదంట. చక్కగా ఆ ఫ్యూచర్ గురించి కానీ ఇంకా నా జీవితంలో ఆధ్యాత్మికత ఎదుగుదల ఏంటని ఆలోచించేవాడు కాదంట. ఇవి లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదలనే నిర్లక్ష్యం చేసే వ్యక్తి అంట. ఆత్మీయమైన దృష్టిని కోల్పోతామంట. దేవుని యొక్క కార్యాల విలువను మర్చిపోతామంట. తను దేవుడు ఎలాగైతే రక్షించాడో మనల్ని తన మహిమ చేత, అది కూడా మర్చిపోతాడంట. అంటే ఈ గుణాలు లేకపోవటం అంటే, నాకు ఇంతకుముందు దేవుడు నా పాపాలని క్షమించాడు, శుద్ధి చేశాడు అనే సంగతే మర్చిపోయిన వాళ్ళు అంట. వాళ్ళు గుడ్డోళ్ళు అంట. అంటే వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం గురించి దృష్టి లేని వాళ్ళు అంట. చూడండి, వాళ్ళు నిజంగా ఇలాంటి జీవితం ఈ గుణాలు కలిగి ఉంటే ఏంటి, కలిగి లేకపోతే ఏంటి అని చెప్పాడు. నిజంగా కలిగి ఉన్నోళ్ళలో మనం ఉన్నామా, కలిగి లేని వాళ్ళలో మనం ఉన్నామా? ఫలవంత జీవితం కలిగి ఉంటామంట కలిగి ఉంటే. లేకపోతే గుడ్డోళ్ళం అంట. హెచ్చరిక ఏది మనకి, అసలు మనకు పాపాలకి పశ్చాత్తాపం కలిగి, పాపాలకి శుద్ధి కలిగింది, క్షమించబడ్డామన్న సంగతే మర్చిపోయి జీవించే వాళ్ళమంట మనం. దూరదృష్టి లేని వాళ్ళమంట. కాబట్టి ఏమంటున్నాడంటే, అంటే ఎదుగుదల ఆగినప్పుడు ఏం జరుగుతుంది, ప్రార్థన బలహీనమవుతుంది, వాక్యము అధ్యయనము నిర్జీవమైపోతుంది, సేవ భారంగా మారిపోతుంది, ఆరాధన చల్లబడుతుంది. ఎదుగుదల ఆగినప్పుడు ఇవే కదా జరిగేది, జనరల్ గా బేసిక్ ప్రిన్సిపల్స్. అందుకని ఏమంటున్నాడంటే, మీ పిలుపు ఉంది చూసారా, మీ ఏర్పాటు ఉంది కదా, అది నిశ్చయం చేసుకోండి, మరి జాగ్రత్త పడండి, కేర్ఫుల్ గా ఉండాల్సిందే మీరు. అంటే ఇక్కడ రక్షణను సంపాదించుకోమని చెప్పట్లేదు, రక్షణ యొక్క వాస్తవికంగా అసలు రక్షణ ఏంటి అని చెప్తున్నాడు. రక్షణ నిజంగా ఉంటే ఫలవంతమైన జీవితం రావాల్సిందే కదా, ఒకసారి చెక్ చేసుకొని రక్షణ అని అంటున్నాడు. పిలుపు అంటే సువార్త ద్వారా దేవుడు మనల్ని తన వైపు పిలిచాడు, అది కాలింగ్. మరి ఎలక్షన్ ఏంది, ఏర్పాటు ఏంది? అసలు దేవుడు మనల్ని ఈ భూమి పునాదులు వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఎందుకు అట్లా ఏమంటున్నాడంటే, నిశ్చయం చేసుకోండి అని అంటున్నాడు, నిరూపించుకోండి, ధృవీకరించుకోండి, మీరు స్పష్టంగా ఉండాలి. నిజమైన రక్షణకు ఆధారాలు బాప్తిజం కాదు, ఏదో సంఘంలో మెంబర్షిప్ కాదు, పరిచర్య చేస్తుండు కాదు, మారిన జీవితం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావం ఉండాలి, ఆత్మఫలం ఉండాలి. ఇది మారిన జీవితం కనపడాలి, ఈ గుణాలు కనపడాలి. వాళ్ళు ఫలించే వాళ్ళు అయి ఉంటారంట, యేసుక్రీస్తు వారిని గురించి అనుభవ జ్ఞానంలో ఎదుగుతారంట. ఇవి చేయుచున్న ఎడల మీరు ఎప్పుడు త్రొట్టిల్లరంట. చూడండి, ఇది వాగ్దానం మనకి. విశ్వాస భ్రష్టత్వంలో పడిపోము, ఆత్మీయంగా కూలిపోము, కాబట్టి మనకు సమృద్ధి అయిన ప్రవేశం కలుగుతుందంట. అంటే ఒక ఒలింపిక్స్ లో ఎవరైనా విన్ అయ్యారనుకోండి, ఎంత గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది! అలాంటి వెల్కమ్ మన నిత్యరాజ్యంలో దొరుకుతుందంట. కాబట్టి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాము. మనం ఆధ్యాత్మికంగా శ్రద్ధతో ఎదగాల్సిందే. విశ్వాసం నందు సద్గుణము, సద్గుణం నందు ఇవన్నీ ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. చివరిగా దేవుని ప్రేమ, ఫలవంతమైన జీవితం ఎట్లా వస్తుంది? లేకపోతే మనం సోమరులంగా అయిపోయి గుడ్డివాళ్ళగా ఎట్లా అయిపోతాము? మారు మనసునే మర్చిపోతామంట. అప్పుడు అంటున్నాడు, నిజంగా మారు మనసు చెక్ చేసుకో అని అంటున్నాడు. మన జీవితాన్ని మనం సమర్పించుకుని ప్రార్థన చేసుకుందాం.
ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఎంతో చక్కటి వర్తమానము మరి విన్నాం కదండి. మరి మారు మనసు పొందిన వారు జీవితము